ఏ తల్లి ఎవరి జిహ్వ మీద ఉంటే పలుకులు వస్తాయో, అందుకే నా జిహ్వ మీద సరస్వతి ఉండుగాక అని స్తోత్రం చేస్తాం మనం, అవునా లేదా? అందుకే సరస్వతి సా శుభగాగది దివసు సామేవత ససత జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అన్నాం. సరస్వతీదేవి నా నాలుక మీద ఉండాలి అని ప్రతివాడు నమస్కరిస్తాడు. అలాంటి సరస్వతీదేవి నాలుకే స్తోత్రం. స్తోత్రం అనే సరస్వతీదేవి నాలుక అన్నారు. రసనా అని, రసనా అని ఎందుకన్నారంటే నాలుక్కు ఒక లక్షణం ఉంది, రుచిని గ్రహించే లక్షణం నాలుక్కున్నది. బాహ్యమైనటువంటి రుచులు, అది ఆమ్లంగా ఉందా లేదా మధురంగా ఉందా లేదా తీక్ష్ణంగా ఉందా తెలియజేస్తుంది నాలుక. అలాగే మనకు లోపలి నాలుక ఒకటి ఉంది, వాక్కు సంబంధించిన నాలుక. అదేమిటంటే ఏది రసవంతమైనటువంటి విషయం అనే దాన్ని ఆస్వాదించగలిగే లక్షణమే మనలో ఉన్న రసజ్ఞత. ఆ రసజ్ఞతే నాలుక. అందుకే రసత్వం అనేటువంటి స్తోత్రంలోనే ఉంటుంది అన్నారు. స్తోత్రంలో ఒక రసం ఉంటుంది. రసం అంటే ఆనందానుభూతి అని అర్థం కదా. అందుకు స్తోత్రం చదువుతూ ఉంటే మనకు అత్యద్భుతమైన శబ్దజాలం వినబడటమే కాకుండా భగవంతుడి స్ఫురణకు వచ్చి ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందపు రుచి స్తోత్రంలో ఉంది గనక స్తోత్రాన్ని రసనా స్థానంలో ఉంచారు. అందుకే స్తోత్రం దేవి రసా ప్రోక్త అని చెప్పబడుతున్నది. స్తోత్రానికి అంత స్థితి ఉన్నది. అందుకే స్తోత్రం పట్టుకుని మనం ధరించిపోవాలి గనక స్తోత్రముల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ఈ శివ మహిమ్న స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఆలంబనంగా చేసుకుని ధరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. శివుని యొక్క మహిమని కీర్తన చేస్తున్నారు. అయితే ఆగమ శాస్త్రాలనే మంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాల్లో ఒక్కొక్క మంత్రం ఎలాగ ఉపయోగించి ఎలాంటి సిద్ధులు పొందాలో చెప్పారు. అలాంటి మంత్రశాస్త్రాల్లో ఈ శివమహిమ్న స్తుతిని మంత్రంగా చెప్పి ఈ మంత్రాన్ని ఎలా వినియోగించి ఎలా సిద్ధి పొందాలో చెప్తూ వాళ్ళు, అస్య శ్రీ శివమహిమ్న స్తోత్ర మహామంత్రస్య శ్రీ పుష్పదంతర్షి శిఖరిణ్యాది ఛందాంసి శ్రీమద్ ఆశుతోష శివో దేవత హ్రౌం బీజం జూం శక్తి సహ కీలకం మమ శ్రీ సాంబ సదాశివ ప్రీచ్ఛత్తే శివమహిమ్న స్తోత్ర పాఠే అభిషేకే వినియోగ అని వినియోగ పద్ధతి చెప్పారు. అంటే పారాయణ చేసేటప్పుడు పాఠే వినియోగ అనాలి, అభిషేకం చేసేటప్పుడు అభిషేకే వినియోగ అని అభిషేకం చేయడం ఉంది. అంతేకాదు శివునికి సంబంధించిన షోడశోపచార పూజలు ఈ స్తోత్రంలో చేయడం ఉన్నది. ఇంకే మంత్రం అక్కర్లేదుట. ఒక మహిమ్న స్తుతి పట్టుకుంటే ఒక స్తోత్రంతో ఆవాహనం, ఒక స్తోత్రంతో ధ్యానం, ఒక స్తోత్రంతో పుష్పాలు ఇవ్వడం, ఒక స్తోత్రంతో ధూపం ఇవ్వడం, ఇంకో స్తోత్రంతో దీపం ఇవ్వడం, మరి ఇంకోటి అక్కర్లేదు. కేవలం శివ మహిమ్న స్తోత్రంతోనే పూజా విధానం అంతా కూడా అందులో లిఖించారు ఆగమ శాస్త్రాల్లో. అంటే దీని అర్థం మరొక అపేక్ష లేకుండా కేవలం ఈ స్తోత్రంతోనే మనం ఎన్నో సిద్ధులు పొందవచ్చు అని. అందుకే ఇది మహామంత్రం అని చెప్పి దీని ఋషి ఎవరు అంటే పుష్పదంతుడు అని చెప్పబడుతూ దీనికి ఛందస్సు ఉంటుంది. ఛందస్సు అనేది ఒక దేవత. అందుకే ఆ దేవతను కూడా మనం స్మరించాలి. ఏ మంత్రం చెప్పినా మంత్రానికి ఛందస్సు. ఛందస్సు అంటే మీటర్ అని అర్థం. ఇది ఎలాంటిది అంటే మనిషికి ఒక ఆకారం ఎలా ఇస్తుందో స్తోత్రానికి ఒక ఆకారం ఇచ్చేది ఛందస్సు. ఒక గమనం దానివల్ల మనకి వస్తుంది. ఆ గమనం వల్ల దేవత యొక్క శక్తి స్ఫురిస్తుంది. అందుకు ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క గమనం ఉంటుంది. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభువు అన్నప్పుడు ఒక విరాట్ పురుషుడు యొక్క స్ఫూర్తి చదువుతున్నప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఛందస్సు యొక్క లక్షణం. వేదములన్నీ ఛందోబద్ధములు. అందుకే అర్థం కాకపోయినా ఏదో అనుభూతి మనకు ఎందుకు కలుగుతుందంటే ఛందస్సులో వాడినటువంటి స్వర సహితమైన శబ్దాల వల్ల ఆ దేవత ఆవిర్భవిస్తుంది. అది ఛందస్సుకున్న గొప్పతనం. ఈ ఛందస్సు లక్షణం ఏంటంటే క్రమంగా అలా ఒక ఉన్నతంగా పెడుతుంది. నెమ్మదిగా ప్రారంభమే ఒక ఉన్నతంగా తీసుకువెళ్ళేటట్టుగా ఉంటుంది ఈ ఛందస్సు. మిగిలిన ఛందస్సులు ఎలా ఉంటాయి అంటే కొన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం. కొన్ని తరంగాల్లో అటు ఇటు తిరుగుతున్నట్టుంటాయి, కొన్ని పైనుంచి కిందకి దిగినట్టుంటాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. దేని సౌందర్యం దానిదే. ఇప్పుడు శిఖరిణి సౌందర్యం చెప్పడానికి మిగిలిన వాటిని తగ్గించక్కర్లేదు. దేని సౌందర్యం దానిదే. శిఖరిణి వృత్తం యొక్క సౌందర్యం ఏంటంటే క్రమంగా ఉన్నతత్వాన్ని తీసుకెళ్ళడానికి. ఇది పుష్పదంతుడి కథకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే పుష్పదంతుడు క్రింద పడ్డవాడు పైకి వెళ్ళడానికి శిఖరిణి ఛందస్సుని ఆధారం చేసుకున్నాడు. కనుక మళ్ళీ ఏ శిఖరం నుంచి తాను కింద పడ్డాడు మళ్ళీ ఆ శిఖరం చేరడానికి శిఖరిణి ఛందస్సునికి ఆధారమైంది. అందు శిఖరిణి ద్వారా మళ్ళీ తన శిఖరానికి తాను చేరుకోగలిగాడు. అంతేకాకుండా అత్యల్పంగా అంటుకుని నెలబారైన ఆలోచనని ఉదాత్తంగా క్రమంగా తీసుకువెళ్ళి ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్ళగలిగే లక్షణం ఉన్నటువంటి ఛందస్సు శిఖరిణి. అంతే కదండి, పడ్డవాడు లేవడానికే కదా స్తోత్రం. పడ్డవాడు తిరిగి లేవడానికి స్తోత్రం. అందుకే పడ్డవాడు లేవడం అంటే ఉన్నత స్థితికి చేరడమే. కనుక ఉన్నత స్థితికి చేరడానికి అనువైనటువంటి ప్రక్రియ ఇందులో ఉంది. కనుక ఛందస్సు శిఖరిణి అన్నారు. శిఖరిణి అంటే శిఖరములు కలది శిఖరిణి. శిఖరం అంటే పర్వతము, శిఖరిణి అంటే పర్వతము అని అర్థం. శిఖరములు దేనికున్నాయి? పర్వతానికున్నాయి. కనుక శిఖరిణి అంటే పర్వతములను గుర్తిస్తుంది. ఏమిటండి, పర్వతాన్నే మరీ తీసుకోవాలా అంటే ఆయన ఎవడింతకి, ఆ పరమేశ్వరుడు, ఆయన పేరే గిరిశుడు, గిరీశుడు. గిరిష అంటే గిరే శేతే తిష్టతి ఇది గిరిష, అంటే గిరియందున్నవాడు. కొండల్లో ఉన్నవాడిని చేరుకోవడానికి మనం కొండనే చేరుకోవాలి కదా, అందుకు శిఖరిణి ఛందస్సు తీసుకున్నారు. సరే ఆయనైతే కొండలో ఉన్నాడు, మరి ఆవిడ, ఆవిడే కొండల రాజు గారు కూతురు, ఆవిడ పేరే పర్వతపుత్రి పార్వతి. ఆయన గారితోనే ఉంటుంది ఎప్పుడు మరి కైలాసంలో. అందుకోసం ఆవిడనైనా శిఖరిణివే, ఆయన్నైనా శిఖరిణివే, రెండు. ఆవిడకు పుట్టిన నుంచి కొండలే అలవాటు. పుట్టినిల్లు మంచుకొండ, మెట్టినిల్లు వెండి కొండ. అందుకు ఆ తల్లి, ఆ కొండంత తల్లి జగజ్జన్ని, ఆ తల్లిని కొలుచుకోవడానికి మళ్ళీ శిఖరిణివే శంకరులు తీసుకున్నారు. శివానంద లహరి మళ్ళీ శిఖరిణిలోనే తీసుకున్నారు. మహానుభావుడు మహిమను స్థుతికర్త ముందే చూపించాడు శిఖరిణి. అందుకు ఛందస్సులో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అందుకు ఆ ఛందో దేవతకి మనం నమస్కారం చేయడానికి ఆ ఛందస్సు యొక్క మహిమను కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇది కేవలం శివమహిమ్న స్తుతి మాత్రమే కాదు, శివమహిమ్న స్తుతి యొక్క మహిమ అది విశేషం. ఆ స్తోత్రం యొక్క మహిమ ఇంత గొప్పగా చెప్పబడుతున్నది. ఆ స్తోత్రం ప్రారంభిస్తున్నారు పుష్పదంతుడు భక్తితో. ప్రతి అక్షరంలో ఉన్నటువంటి శివత్వం మనకు అర్థమయ్యేలా ఆ శివుడే అనుగ్రహించాలని మహర్షి అయినటువంటి వరరుచిని తలంచుకుని ప్రారంభిస్తున్నా. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావచ్చ సర్వస్వమతి పరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపరాధ పరికరః. ఇలా మొదలవుతోంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించితే స్తోత్రం చేసే ముందు ఇతరు త్రికరణ శుద్ధిగా స్తోత్రం చేస్తున్నాడు, మనసార స్తోత్రం చేస్తున్నాడు. స్తోత్రం చేసేటప్పుడు అనేకమైన విషయాలు మనం దృష్టిలోకి తీసుకోవాలి. ఒకటి, స్తోత్రం చేయబడేవాడు ఎవడు. మూడు ఉంటాయి స్తోత్రంలో. ఒకటి స్తోత, స్తోతవ్యుడు, స్తోత్రము. మూడు అంటే స్తుతించేవాడు, స్తుతించబడేవాడు, స్తుతించే స్తోత్రం. మూడు ఉంటాయి కదా, వీటిని త్రిపుటి అని అంటారు. ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం? మనం స్తుతికర్త స్థానంలో ఉన్నాం, స్తోత్ర స్థానంలో ఉన్నాం. స్వామిని స్తోత్రం చేయడానికి సిద్ధపడుతున్నాం. అయితే సిద్ధపడుతున్నామే కానీ చేయగలమా? అది విశేషం. ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్తోత్రం చేస్తున్నాం అని కూర్చోవడం కాదు, ఎటువంటి వాడిని, ఆయన్ని స్తోత్రం చేసే శక్తి మనకి ఉందా అని ముందు ప్రశ్నించుకోవాలి. అంటే పరమేశ్వరుని స్తోత్రం చేయడానికి ముందు కావలసినటువంటి అర్హత ఏమిటంటే అహంకార రాహిత్యం. అది ఇక్కడ గమనించవలసింది. నేను స్తోత్రం చేస్తున్నాను గనక పరమేశ్వరుడు లొంగిపోయాడు అనుకోకుండా, అసలు స్తోత్రం చేసే శక్తే నాకు లేదు స్వామి అని స్తోత్రం చేయాలంట. మరి శక్తి లేనప్పుడు ఎందుకండి స్తోత్రం చేయడం? వెంటనే ప్రశ్న. శక్తి లేదు స్తోత్రం చేస్తున్నాను, కానీ స్తోత్రం తప్ప మరో మార్గం లేదు నాకు, అది విశేషం. ఉదాహరణకి ఒక్కడు ఉపమానం మనం తీసుకుంటే, మనకి దాహం వేసింది, దాహం వేస్తే ఒకరు నదిని చూపించారు, ఇదిగో ఈ నది ఉంది తీసుకో తాగు అని. చూశాడు, అమ్మో ఇంత నది, నేను తాగలేను బాబు, ఈ నది తాగే శక్తి లేదని వెనక్కి వచ్చేస్తున్నామా? లేదు కదా. వెళ్ళి అందినంతా ఆ నీరు తీసుకుని తాగుతున్నాను. తాగి ఏం తాగేవయ్యా అంటే గంగానదిని తాగేవండి, గంగానదిలో నీళ్లు తాగాం. నిజం గంగానదిలో నీళ్లు తాగేవా? లేదు, దోశలు తీసుకున్నాం. గంగంతా తాగేమా? లేదు. అలాగని గంగంతా తాగలేదు కదా అని చెప్పి గంగ తాగలేమని గంగని మానేసామా? తాగడం లేదు కదా. ఎందుకు తాగాం? దాహం తెచ్చుకోవడానికి తాగి. అంతా తాగలేమని తెలిసి కూడా తాగేమంటే మనం జీవితం తరించడానికి, మన దాహం తీరడానికి ఎంత అవసరమో అంత తాగాం. అదేవిధంగా పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నామంటే మొదట అహంకార రాహిత్యం ఉండాలి, రెండు మనం ఏది స్తోత్రం చేసామో అదే శివుడు అనుకోకూడదు, అది విశేషం. ఎందుకంటే శివస్తోత్రం అంటే మొత్తం శివుణ్ణి చెప్పలేదు, శివుణ్ణి మొత్తంగా ఎవరూ వర్ణించలేదు. మన బుద్ధి ఎంత గ్రహించగలదో అంత మాత్రమే మనం వర్ణించగలం, చాలు ఇది. మనం బిందె తీసుకెళ్ళో, కొండ తీసుకెళ్ళో, లేదో ఒక చిన్నటువంటి గ్లాసు తీసుకువెళ్ళో, ఎవడి స్థాయిలో వాడు నీళ్లు తెచ్చుకుంటాడు. అదేవిధంగా ఎవడు బుద్ధికి అనుగుణంగా వాడు పరమేశ్వరుని స్తోత్రం చేసి తెచ్చుకోగలడే తప్ప తాను స్తోత్రం చేసిందే భగవంతుడు అనుకోవడానికి లేదు, అది విశేషం. గంగాజలం తీసుకొస్తుంటాడు కలశంలో, అదేమిటంటే గంగాజలం అబద్ధమా? కాదు. నిజమా? అంతకంటే కాదు. గంగంతా అందులో ఉందా? కాదు. అలాగని గంగ లేదా? అలాగుంటాయి శివస్తోత్రములో శివత్వం కూడా. ఇది శివుడికి చెప్పదా చెప్తుంది, కానీ ఇది చెప్పిందే శివుడు అని మాత్రం పూర్ణంగా అనుకోవడానికి లేదు. అందుకు మనం తెలుసుకోవాల్సింది, ముందు పరమేశ్వరుని స్తోత్రం చేసే ముందు అహంకార రాహిత్యం అనేది చాలా అవసరం. అందుకే ఇక్కడ ఒక స్తోత్రంలో ఉపదేశం కూడా మనం పొందుతూ ఉండాలి. దాని ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అని మొదట ప్రారంభమే మహిమ్నహ అని ప్రారంభమైంది ఇక్కడ. మహిమ్నహ ఆ మాట వల్లే శివ మహిమ్న స్తోత్రం అని దీని పేరు వచ్చింది. అది విశేషం. అందుకే మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి. పరం పారం, పరం అంటే ఆవలి, పారం అంటే ఒడ్డు అని అర్థం. ఒడ్డు, ఒక నదికి ఒడ్డు ఉంటుంది కదా తీరం, దాన్ని పారం అని అంటారు. అది పరంపారం అంటే ఆవలి ఒడ్డు. దేనికి ఆవలి ఒడ్డు? తే మహిమ్నహా పరంపారం. ఓ పరమశివ, నీ యొక్క మహిమకు ఆవలి ఒడ్డు ఏదో అది అవిదుషః, తెలియనటువంటి వాళ్ళము. అది తెలియనటువంటి వాడు, నీ మహిమకి ఆవలి ఏంటో మాకు తెలియదు అంటే పారంగతులము కాము. పారంగతులు అనే మాట వింటారు, పారం అంటే ఒడ్డు కూడా తెలిసిన వాడు. ఒడ్డు తెలిసిపోతే మొత్తం తెలిసినట్లే. మన ఏవలి ఒడ్డు ఉన్నాం కానీ ఆవలి ఒడ్డు గురించి మనకు తెలియదు. అందుకే ఆ శివతత్వాన్ని కీర్తించడానికి మనం ఏవలి ఒడ్డును ఉన్నాం. ఎంత ఉంది శివతత్వం అంటే అది ఎక్కడిదాకా ఉందో ఆవలి ఒడ్డు మనకు కనిపించదు, కనిపించలేదు. కనుక అసదృశి, అందుకు నువ్వు స్తోత్రం చేయడానికి సముచితం కాదు అని నన్ను అనకయ్యా ఓ పరమేశ్వర అని అంటున్నారు. నా యొక్క మహిమ నువ్వు ఎలాగూ తెలుసుకోలో, నా మహిమ యొక్క పరిపూర్ణత నువ్వు తెలుసుకోలో, కనుక నువ్వు స్తోత్రం చేయడానికి పనికిరాదు అని అంటే, స్వామి మరి బ్రహ్మాదులందరూ స్తోత్రం చేస్తున్నారా లేదా అని అడిగారు నేను. బ్రహ్మాదులు మాత్రం స్తోత్రం చేయడం లేదా పరమేశ్వరుణ్ణి? బ్రహ్మ దగ్గర నుంచి అందరూ స్తోత్రం చేస్తున్నారు, మరి వారు మాత్రము నీ యొక్క పారమంతా తెలుసుకుంటున్నారా అని ప్రశ్నించాడు. నన్నైతే స్తోత్రం చేయొద్దు, నా గురించి పూర్తిగా తెలియదు అని నువ్వు అనొచ్చు, కానీ బ్రహ్మగారు చేస్తున్నారే. ఒక బ్రహ్మగారేనా? బ్రహ్మాదీనాం, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు కూడా స్తుతి ఈ స్తోత్రం చేస్తున్నారు. ఆ మాటలు మాత్రం నిన్ను పూర్తిగా తెలుసుకుంటున్నాయా అది చెప్పు. పోనీ నేనైతే నిన్ను పూర్తిగా తెలుసుకోలేను. పోనీ నాగన్న గొప్పవాడు ఎవడైనా, నాగన్న గొప్పవాడు అంటే ఎవరు? నాగన్న మరింత పండితుడు, లేదా ఆ పండితుడి కన్నా మరింత పండితుడు. ఎందుకు ఇంతమంది పండితులు లిస్టు? అందరికన్నా పెద్ద పండితుడు ఆ నాలుగు తలకాయల తాతగారు ఉన్నారే పెద్ద ఆయన, ఆయన మించిన పండితులు లేడు కదా. ఎందుకంటే నాలుగు తలల్లో నాలుగు వేదాలు పెట్టుకున్నాడు. మరి అటువంటి పెద్ద ఆయన ఏది నేర్పినా ఆయనే నేర్పాలి, ఎందుకంటే సృష్టికర్త కదండి. ఆయన నుంచే మనం అందరం నేర్చుకున్నాం. అందుకే మనకు తొలి గురువు ఆయన అయ్యాడు, బ్రహ్మగారే గురువు. మరి ఆ బ్రహ్మగారు నిన్ను స్తోత్రం చేస్తున్నారు, మరి పోనీ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి కదా. ఆయన మాత్రం నీ వాక్ తన వాక్కులతో నిన్ను పూర్ణంగా వర్ణించారా చెప్పు. తదవసన్నాస్తయి గిరహ, ఆయన యొక్క గిరహ, గిరహ అంటే వాక్కులు, ఆ గిరులు కూడా నీ దగ్గరకు వచ్చేటప్పటికీ అవసన్నాహ అంటే శిథిలములైపోతున్నాయి, అవి కూడా నిన్ను పరిపూర్ణంగా స్తోత్రించలేవు. బ్రహ్మగారు కూడా నిన్ను పరిపూర్ణంగా స్తోత్రించలేరు, మరి ఆయన ఎందుకు స్తోత్రం చేస్తున్నారు అని అడిగితే, బ్రహ్మ పరిపూర్ణంగా స్తోత్రించలేకపోయినా ఆయన బుద్ధికి ఎంత అందిందో అంత స్తోత్రం చేస్తున్నాడు అని అందచ్చు నువ్వు. సరే ఆయన బుద్ధికి ఎంత ఉందో ఆయన స్తోత్రం చేస్తాడు, నా బుద్ధికి ఎంత ఉందో నేను అంతే స్తోత్రం చేస్తాను అన్నాడు. అది తెలివన్నమాట. అందుకు అథ అవాచ్య సర్వ స్వమతి పరిణామావధి గృణం, చాలా గొప్ప మాట ఇది. స్వమతి పరిణామావధి గృణం అనేటువంటి, స్వ అంటే తన యొక్క మతి, బుద్ధి యొక్క పరిణామము, అది ఏ కొలతలో ఉందో దాని యొక్క అవధి, ఆ బౌండరీస్ అన్నమాట. తన యొక్క బుద్ధి యొక్క వ్యాప్తి ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అంతవరకు వెళ్ళి స్తోత్రం చేస్తారు, తప్ప నిన్ను పూర్ణంగా వాళ్ళు ఎలాగో తెలుసుకోలేరు. అలాగే బ్రహ్మగారు తన నాలుగు తలల బుద్ధికి ఎంత అందిందో అంత ఆయన స్తోత్రం చేశారు, నేను నాకున్న శక్తి కొద్దీ ఎంత అందిందో అంతే స్తోత్రం చేశాను. ఒక బ్రహ్మగారే కాదు, బ్రహ్మాదీనాం, బ్రహ్మ మొదలుకుని ఎందరెందరో. ఎందుకంటే పెద్ద ఆయన చెప్తే ఆయన మొదలుకుని అంటే బ్రహ్మ, తర్వాత వచ్చినటువంటి ఇంద్ర, వరుణ ఇత్యాది దేవతలు, అలాగే వశిష్ఠ మైత్రావరుణాది మహర్షులు, వీరందరూ కూడా. అందుకే మహర్షులు గాని బ్రహ్మ గాని వీరందరూ నిన్ను స్తోత్రం చేస్తున్నారు. మహర్షులు కూడా నిత్యం పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నారు. వీరందరూ కూడా సమతి పరిణామావధి గృణం, తమ యొక్క బుద్ధికి ఎంత మేరకు అందుతుందో అంత మాత్రమే స్తోత్రం చేస్తున్నారు. గనక మమాపి యశ స్తోత్రే, నేను చేసే ఈ స్తోత్రంలో కూడా ఎటువంటి అపరాధము లేదు స్వామి. పరికరహ అంటే ప్రయత్నము అని ఇక్కడ అర్థం. అందుకే నేను చేసే ఈ సాధన, పరికరం అంటే సాధన ప్రయత్నం, నిన్ను స్తోత్రం చేయాలని నేను చేస్తున్న ఈ సాధన కానీ ప్రయత్నం కానీ దీనిలో ఎటువంటి అపరాధము లేదు, తప్పు లేదు అని చెప్తున్నాడు అనమాట. అంటే తాను స్తోత్రం చేయడానికి సిద్ధపడిపోయాడే, నేను స్తోత్రం చేయడానికి అనుకున్నా అని వెనక్కి వెళ్ళను, నా బుద్ధికి ఎంత అందిందో అంతే స్తోత్రం చేస్తాను. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా, వాళ్ళ బుద్ధికి ఎంత అందిందో అంత, అందుకు నాకు అందినంత నేను అందుకుని నేను స్తోత్రం చేస్తానయ్యా అని చెప్పారు. ఎవరి బుద్ధికి అందినంత వారు స్తోత్రం చేస్తే అలా స్తోత్రం చేసేవాడు నింద్యుడు కాడు అది. అత అవాచ్య అంటే నింద్యుడు కాడు, వాడిని తిట్టడానికి వీల్లేదు, వాడి బుద్ధికి అందినంత వాడు చేశాడు. అయితే బుద్ధికి అందినంత అంటే ఏమిటి ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. ఇదేదో చాలా బాగా ఉంది, అదే నా బుద్ధికి ఎంత ఉందో అంత స్తోత్రం చేస్తానండి అని మనం ఏమాత్రం శ్రమ పడకుండా ఏది తోస్తే అదని ఊరుకోమంది అర్థం కాదు. బుద్ధికి అందినంత అంటే భగవంతుడు నీకు ఎంత బుద్ధిశక్తి ఇచ్చాడో మనం తెలుసుకో, అది విశేషం. నీకు ఎంత ఇచ్చాడు, ఎంత బింది ఇచ్చాడు ఆయన, ఆ బింది తీసుకెళ్ళు, ఎక్కువసేపు దాన్ని నీటిలో ఉంచి మోసే శక్తి లేక ఏదో కాస్త పట్టుకొచ్చేసి బిందితే ఎంత దొరికిందంతా అంటే బిందికి ఇంకా బోల్డ్ అంత స్పేస్ ఉంది, నువ్వు నింపుకోవట్లే. అలాగే బుద్ధిశక్తి భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు, ఆ బుద్ధిశక్తిని మనం సవ్యంగా వినియోగించుకోవాలి. దాన్ని చాలా వినియోగిస్తున్నాం ఎక్కడా పనికిరాని విషయాల మీద. అలా కాకుండా ఈ బుద్ధిని పదును పెట్టి అధ్యయనం చేసి, ఎన్ని అధ్యయనం చేయలేదండి మనం, మనకి టీవీ తెలిస్తే అధ్యయనం చూపిస్తుంటాడు, పలానా హీరోయిన్ ఎప్పుడు పుట్టింది, పలానా హీరో గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, దాని గురించి బుద్ధిని ఎంత స్టడీ, పాత సినిమా మ్యాగజైన్లన్నీ తిప్పి తిప్పి చెప్తా. అలాగే ప్రపంచంలో ఫలానా డేట్ ఆఫ్ బర్త్ ఏది, ఫలానాది, బుద్ధికి పనిని పెడుతున్నాం. అందుకు బుద్ధి ఎంత మేరకు అందుకోగలదో అంత అందుకుంటుంది ఈ జ్ఞానాన్ని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికా దేవుడే కదా ఆ మాత్రం స్తోత్రం చేస్తాను. కానీ నీ బుద్ధిని ఎంత వినియోగించుకోవాలి, అధ్యయనంతో పునీతం చేసుకో, అది విషయం. అధ్యయన సంపన్నం చేసుకో నీ బుద్ధిని, పదును పెట్టు, చింతన చేయి, ఆలోచన చేయి, ధ్యానం చేయి, చదువు, పరిశీలించు, పరిశోధించు, బుద్ధిశక్తిని పెంచుకో. ఎందుకంటే అంత గొప్ప వస్తువుని ఎంత పొందాలండి అది. అక్కడ ఒక పెద్ద బంగారు గని ఉంది అని తెలిసిందనుకోండి, అప్పుడు తెలివైన వాడు ఎలా వెళ్తాడండి, ఒక చిన్న పరుసు పట్టుకెళ్తాడా, అంత గని ఉన్నప్పుడు బస్తాలు పట్టుకెళ్తాం. ఎందుకు, ఎంత వీలైతే అంత నింపుగా వచ్చేద్దాం, అవునా లేదా. మరి ఇక్కడ శివతత్వం అనే మహా గని ఉందే, ఈ గనిని పొందడానికి నువ్వు నీ అధ్యయనంతో నీ బుద్ధిని విస్తృతం చేసుకుని 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 నీ బ్రతకంతా దానికి వినియోగించి నీ బుద్ధితో, నీ భావనతో, నీ చింతనతో, నీ తపనతో ఎంత పొందగలవో అంత పొంది ఆ అనుభూతిలోంచి పరవరించి పరమేశ్వరుడు స్తోత్రం చెయ్యు అని చెప్పడం ఉద్దేశం. అందుకే లేదా నాకున్న చిన్న బుద్ధి అని ముందే ఎందుకు మన దౌర్భాగ్యం నొప్పుకోవడం, పెద్ద బుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించి దీన్ని నింపుకుని నింపుకుని పరమేశ్వరుడు కోసం శోధించితే అలాంటి పరిపూర్ణమైన స్థుతి పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు. ఎంత చేసినా పరిపూర్ణం కాదు, అయినప్పటికీ నీ యొక్క చిత్తశుద్ధి, తపన, అధ్యయనం ఇవన్నీ చూసి ఆయన సంతోషిస్తాడు. అంతే ఆ ప్రేమ, దానికి సంతోషిస్తాడు. కనుక ఇవ్వగలిగినంత ఇవ్వాలి, ఇచ్చినంత ఇవ్వడం కాదు. ఇవ్వగలిగినంత అంటే అర్థం నీ బుద్ధి ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు తపన పడి 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 భగవంతుడిచ్చిన ఈ దేహం, ఈ బుద్ధి దానికి వినియోగించి తద్వారా నువ్వు పరమేశ్వరుని స్తోత్రం చేయడం అనేది స్వమతి పరిణామావధి గృణన్ అనే మాటకి అర్థం. అందుకు నీ యొక్క బుద్ధిని పదును చేసి విశాలం చేసుకున్న విశాలమైన బుద్ధి నిండా పరమేశ్వరుని గ్రహించు, భావన చేయి. దానికి నీకు మార్గదర్శకం మహాత్ములు వేశారు, వేద ఋషులు మొదలుకుని ఇదిగో ఇప్పటి వరకు మహాత్ములు, శంకరాచార్య మొదలైన మహాత్ముల వరకు ఇంత భావన మనకి ఇచ్చారే. ఇదంతా గ్రహించడానికి బుద్ధిని మనం వినియోగించాలి. భాష నేర్చుకుని ఇవి గ్రహించి తపన పడడం ఇవన్నీ కూడా బుద్ధిని విస్తృతి చేసుకోవడమే. అలా విస్తృతి చేసిన బుద్ధితో పరమేశ్వరుని గ్రహించాలి అని చెప్పడం గురువు గారి యొక్క ఉద్దేశం. అందుకు హరా అని సంబోధన, ఇందులో మొత్తం మీద మనకు కనిపించే సంబోధన హరా అనేది. శివుడికి ఎన్నో పేర్లు ఉంటే ముందే హరా అని మొదలుపెట్టాడు. అంటే హరించువాడా, ఇదేంటండి, ఏదైనా మంగళం శుభంగా ప్రారంభించారంటే మొదలు పెట్టడమే హరించువాడా అని మొదలుపెట్టాడు. ఏంటండి ఇదేనా అంటే, ఈయన దేంట్లో ఉన్నాడు, శాపబాధలో పాపబాధలో ఉన్నాడు, అందుకు ముందు తొలగించమని కోరుతున్నాడు, హరించమని కోరుతున్నాడు, కనుక హరా అని సంబోధించాడు. మనం కూడా ముందు కోరుకోవాల్సింది ఏమిటంటే ఏ మాలిన్యం నాలో ఉందో దాన్ని హరించవయ్యా అని ముందు కోరుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా మాలిన్యాన్ని తొలగించే ప్రయత్నం జనరల్గా చెయ్యం. మనకెప్పుడు సిద్ధి మీదే ఆశ తప్ప శుద్ధి మీద ఆశ ఉండదు. ముందు శుద్ధి ఉంటే గానీ సిద్ధి ఉండదురా అని శాస్త్రం మనకు చెప్తుంది. అందుకు శుద్ధి కావాలంటే నీ ప్రయత్నం నువ్వు చేసినా స్వామి అనుగ్రహం లేనిది శుద్ధి అనేది. అది గనక హరా అన్నారు. హరా అంటే పాపహర, తాపహర, శాపహర, అన్ని ఆర్తిహర, అన్ని కూడా మనం హరుణ్ణి ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకి ఎన్నో మనకు రావాల్సిన దానికన్నా పోవాల్సినవి చాలా ఎక్కువ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం పోగొట్టుకోవలసినవి పోవాల్సినవి చాలా ఉన్నాయి. అజ్ఞానం, మోహం, శోకం, భయం, దుఃఖం ఎన్నున్నాయండి. అందుకు వీటన్నిటి హరించేవాడే మనకు కావాలి. అందుకే వేదం ఇద్దరు దొంగలను మనకి ఇచ్చింది, హరిహర, ఇద్దరు దొంగలాడేవాళ్ళే. గుడి మారిందే తప్ప అర్థం తత్వం ఏం మారలేదు. ఇద్దరు పని ఒకటే, దొంగలాటమే వాడి పని. అందుకు హర హరి అని చెప్పింది. అంటే హరా అంటే హరించువాడా అని అర్థం. ఆయన హరించుతాడు, ఆయన అన్ని హరించితేనే శాంతి అండి. మనది కాని వస్తువు మన దగ్గర ఉన్నంత కాలం మనకి వేదన. మనం ఎలా ఉన్నామంటే మనది కాని వస్తువు మనదేమో అనేటటువంటి భ్రమలో ఉన్నాం. ఇది ఒక బంధం ఉంది. ఈ భ్రమ తొలగితే మనది కాని చెత్త మన దగ్గర చాలా ఉందని నేను హరించవయ్యా అంటాం ఉంది. బరువు దిగిపోతే అప్పుడు రిలీఫ్ మనకి. అది కావాలి, ఉపశమనం కావాలి. అందుకే హరా అని మొదలుపెట్టారు. ఇది సంబోధనలోనే విశేషం. అది హర నిరపరాధ పరికర. ఇక్కడ నిరపరాధ అని కొన్ని గ్రంథాల్లో, కొన్ని గ్రంథాల్లో నిరపవాద అని కూడా ఉంది. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. అపవాదము అంటే తప్పే, నిరపవాదం అంటే ఏ దోషము లేదు అని చెప్పడం. నిన్ను స్తోత్రం చేయడంలో ఏ దోషము లేదయ్యా, అందుకు స్తోత్రం చేయొచ్చు. బుద్ధికి అందినంత మేరే స్తోత్రం చేయొచ్చు, తప్పేం లేదు, మరి బ్రహ్మగారే చేశారు కదా అని చెప్పడం. నిరపరాధ అంటే నేనేం అపరాధం చేయడం లేదు అని, రెండు సరిపోతుంది ఇక్కడ. అందుకు పరమేశ్వరుణ్ణి తన బుద్ధి కొలది స్తోత్రించడంలో దోషమేమీ లేదు అని ఇక్కడ చెప్తున్నాను. అంటే పరమేశ్వరుడి దగ్గర ముందు వెళ్ళేటప్పుడు దైన్యము ఉండాలి, ధైర్యము ఉండాలి. అది విశేషం. దైన్యం అంటే నేను నీ గురించి పూర్ణంగా తెలుసుకునే సమర్థత నాకు లేదు, అలాగని వదిలిపెట్టను. ఉన్నదంతా అందదు నా చిన్నిపాటి మనస్సునకు, మనసుకందినంత కూడా మటకందదయ్య శివ. అందవనుచు వదలలేను, అందినంతే చాలు నందు. రవ్వంతైనా నీ స్మృతి రగులుకున్న చాలునయ్యా అంటాడు భక్తుడు. అది విశేషం. అందుకే మన మనస్సు ఒక్కసారి పరిశీలించండి. మనం నిజంగా మాటలతో అన్నీ చెప్పగలమా? ఇక్కడ అది ప్రశ్నించాలి. మాటలతో అన్నీ చెప్పగలమా అండి? ఒక్కొక్కసారి మనకి ఒక మహాపర్వతాన్ని చూస్తాం, దాని పచ్చదనం, దాని అందం, దాని ఆకాశం, ఆ విశాలత అన్నీ చూస్తాం. అన్నీ చూసి ఎంతో అందాన్ని అనిపిస్తాం. అనుభవించిన మనస్సు ఏది అనుభవించిందో అంత మాటతో చెప్పగలదా చెప్పండి? ఆ చెప్పలేనప్పుడు మనం పడుతున్న అవస్థ, కొండ ఎంత అందంగా ఉందంటేనండి, తెల్లని కొండలు, హిమ పర్వతాలు, దాని మించి పడుతుంటే కింద లోయలు ఎంత అందంగా ఉన్నాయని వాడు చెప్తుంటే వాడు అవునా అని వింటూ ఉంటే ఆఖరికి మనం పొందిన అనుభూతి మన వర్ణన ద్వారా వాడు పొందట్లేదని తెలిసిపోయి చూడాల్సిందేనండి అంటామా లేదా? అంటే అర్థం, సృష్టిలో ఉన్న ఒక్క వస్తువుని వర్ణించడానికే మన మనస్సుకి మాటకి ఇంత గ్యాప్ ఉంటే మాటకి మనస్సుకి కూడా అతీతమైన అపరతత్వాన్ని మనస్సు అందుకోగలదా? మనస్సు అందుకున్నంతా మాట అందుకోగలదా? అందుకోలేదని వదిలేయగలదా? తన అనుభూతిని తను పరవరించాలి కదా. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, వదలనయ్యా సమతి పరిడామావధి గృణన్, నా బుద్ధికి అందినంత మేరకు నేను స్తోత్రం చేస్తున్నాను అని ఒక్క శ్లోకంలో భావించడానికి అనువుగా ఎన్ని విషయాలు చెప్పాడండి మహానుభావుడు. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్య సర్వస్వమతి పరిణామావతి గృణన్ మమాపి ఏష స్తోత్రే హర నిరపరాధ పరికరః హర నిరపవాద పరికరః అని ఈ స్తోత్రంలో చెప్పినటువంటి భావం. అందుకు మొదటే మనకి ఇందులో తెలియజేస్తున్న విషయం, మన యొక్క అసమర్థత అనేది పక్కన పెడదాం. పరమేశ్వరుని యొక్క గొప్పతనం, నువ్వు ఊహకి కూడా అందని వాడవు అంటే ఎంత గొప్పవాడు అనే భావం ముందే మనకు కలిగించాడు. అందుకే మొదట మహిమ్న పారంతే పరమ విదుష అనడంలో మొదట చెప్తున్నది శివ మహిమా వర్ణనమే చేస్తున్నాడు. అంతేగాని తన యొక్క అసమర్థతను వర్ణించడం ఇందులో చెప్పట్లే. శివ మహిమ మనస్సుకి మాటకి అందనంత మహోన్నతమైనది అని శివుడి మహిమనే మొదట ప్రస్తావించాడు గనక శివ మహిమ ప్రస్తావన మొదలైంది. మొదలే ఆ మహిమ ఎటువంటిది? మాటకి మనసుకి అందనటువంటి మహోన్నతమైనటువంటిది, అది పూర్ణతత్వం. అది ఆ మాట ఎవరన్నారయ్యా? వేదమే అన్నది కదా అని చెప్తున్నారు. అయితే ఆ వేదమే ఏమనంది? నువ్వు మాటకి మనసుకు అందవు అన్నాయి అని ఎవరన్నారు? వేదం ఉంది. వేదం అంటే ఏమిటి? మాటలే కదా. వేదం అంటే మాటలే కదండి. మన మాటకి మనసుకి అందమని వేదమే చెప్తే వేదానికి కూడా అందమని అర్థం కదా. అది చెప్తూ రెండవ శ్లోకంలో చెప్తున్నారు చూడండి, అతీత పంథానం తవ చ మహిమా వాంగ్మనసయో అతద్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్య కతివిధ గుణ కస్య విషయ పదాత్వర్వాచీనే పతతి నమన కస్య నవచ. అతీత పంథానం తవ చ మహిమా వాంగ్మనసయో. వాంగ్మనసయో అంటే వాక్కుకి మనస్సుకి కూడా తవ మహిమ, నీ యొక్క మహిమ. అతీత పంథానం అతీతమైనది, వాక్కుకి మనస్సుకి ఏ మార్గం ఉందో అది పంథానం అంటే దానికి కూడా అతీతమైనటువంటిది నీ యొక్క మహిమ అని, అంటే మాటకి మనస్సుకి అందనటువంటిది అని. అందుకు వేదము కూడా అతద్వ్యావృత్యాయ చకితమ విదత్తే శృతిరపి. అందుకు వేదం ఏం చేసిందంటే మనసుకి మాటకి అందనటువంటి ఆ పరబ్రహ్మం గురించి భయపడుతూ భయపడుతూ చెప్పింది అన్నారు. వేదం కూడా ధైర్యంగా చెప్పలేకపోయింది, భయపడుతూ భయపడుతూ చెప్పింది వేదం. వేదం అంటే ఏమిటి, ఈశ్వరుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముడు. ఆయన నుంచి వచ్చిన వేదాలే ఆయన గురించి చెప్పలేకపోయాయి. చెప్పలేక చెప్పాలంటే ఆయన గురించి తప్ప మరొకటి చెప్పడానికి లేదు, అవును కదండి. పరమేశ్వరుడు గురించి తప్ప మరొకటి చెప్పలేవు, కానీ ఆయన గురించి చెప్పడం కూడా పూర్ణంగా చెప్పగలమా అని భయం వేసి కొద్ది కొద్దిగా చెప్పే. ఇది పరమేశ్వరుడు అని చెప్పడం బదులుగా ఇది పరమేశ్వరుడు కాదు అని చెప్పడంలోనే ఎక్కువ ప్రాధాన్యం చూపించేట వేదములు. దీని అర్థం ఏమిటంటే ఇదే పరమేశ్వరుడు అని నిర్ధారించి చెప్పలేక ఇది కాదు ఇంకా 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 అనే వెళ్ళయ్యే తప్ప ఇంకోటి చెప్పలేదు. ఏదైనా ఒక అద్భుతమైన విషయం మనం చూసామనుకోండి, దాని గురించి అవతల వాడు వర్ణిస్తే అవతల వాడికి అనుభూతి లేనప్పుడు ఇలా ఉంటుందా అంటాడు. చచ అలా ఉండదండి, ఇంకా గొప్పదండి అని మళ్ళీ ఇంకేదో చెప్తాడు. అంటే అలా ఉంటుందా, చచ అలా కూడా ఉండదు ఇంకా అని వాడు చెప్తాడు. దీని ఉదాహరణ చెప్పాలంటే ఒక్కటే, ఒక సముద్రపు కప్ప ఒక నూతులోకి వచ్చి పొరపాటున పడిందిట. ఆ నూతులో ఉన్న కప్ప వెంటనే వెల్కమ్ చెప్పింది, చాలా సంతోషం, ఏ నుయ్యి నుంచి వచ్చావు అని. నుయ్యంటే ఏమిటని అడిగింది ఆ సముద్రపు కప్ప. ఇప్పుడు నేనున్నాను ఇదే అన్నది. ఓహో ఇదే నుయ్యి, మరి నువ్వెక్కడి నుంచి వచ్చావంటే నేనా ఇంతకన్నా చాలా పెద్ద నుయ్యి నుంచి వచ్చాను అన్నది. అది ఎంత ఉంటుంది అని అడిగింది. ఇది అంటే ఎంత అంటే చాలా పెద్దది అన్నదిట. అంటే దీనికి రెండింత ఉంటుందా అని అడిగింది. అది ఇది కాదు అంత ఉండదు అన్నదిట ఆ సముద్రపు కప్ప. కాదు పోని మూడింతలు ఉంటుందా, అంత కూడా కదా. పోని పదింతలు ఉంటుందా, వందింతలు ఉంటుందా, ఇది ఎంతసేపు నూతిని కొలబద్దగా తీసుకుని అడుగుతుంది తప్ప మరొకటి. ఎందుకంటే దీని దేశం ప్రపంచం ఇది కనుక దీనితోనే అది అడుగుతుంది, దీనితో ఇది చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఇదేమో అంత అంతాన్ని చూసొచ్చింది. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఎలాంటిదో వేదానికి జీవుడికి మధ్య ఘర్షణ లాంటిది. వేదం ఆ పరతత్వాన్ని అనుభవిస్తుంది కానీ అనుభవాన్ని చెప్పలేకపోతుంది. చెప్పలేక ఇది కాదు అంటుంది. అది నేతి నేతి ఇతి నిగమకహో అన్నారు. నా ఇతి ముందు చెప్పింది కొంతమేరకు, ఇదంటే మళ్ళీ వీడు ఇది అనుకుంటాడు. అందుకే అది కాదు ఇంకా ఏదో అంటుంది. అలాగా వేదం కూడా అతద్వ్యావృత్యాయం మరలిపోయిన మాటలతో అని చెప్తున్నాడు. మరలిపోయిన మాటలు అంటే దేనిని చేరలేక మనస్సు మాట వెనక్కి వచ్చేస్తాయో అది బ్రహ్మము అని చెప్తున్నది వేదం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహన్ మనసా నమనుతే. ఉపనిషత్తు మాట ఇది, మనస్సుతో నువ్వు గ్రహించరు, మాటతో నువ్వు గ్రహించరు. కనుక ఒక వస్తువుని వర్ణించాలంటే ముందు మనస్సు వెళుతుంది, దాన్ని అనుసరించి మాట వెళతాయి, అవునా కదా అండి. వెళ్ళి మనస్సు అంటుందిట ఇంకా లాభం లేదని వెనక్కి తిరుగుతుందిట. మనస్సు ఎప్పుడైతే రివర్స్ అయ్యిందో మాట కూడా రివర్స్ అయ్యి రెండు కలిసి మళ్ళీ వచ్చేస్తాయట వెనక్కి. ఇలాగ అతద్వ్యావృత్యాయం దేన్ని చేరలేక వాక్కులు వెనక్కి వస్తున్నాయో, వెనక్కి వచ్చి చెప్తున్న ఇది కాదు అని చకితమ విదత్తే స్థితిరపి అవి భయపడుతున్నాయి. అయితే భయపడుతూ వర్ణించిన ఆయన వదలట్లేదు. అది మేము భయపడుతున్నాం కాబట్టి వర్ణించం, ఇంకేదైనా సబ్జెక్ట్ పట్టుకుందాం. శివుడు కాకుండా ఎలాగూ వర్ణించలేదు, ఎలాగో జందుకు వర్ణించడం. కనుక ఆ పరతత్వాన్ని వదిలి ఇంకేదైనా విషయం చెప్పుకుందాం అంటే మిగిలినవన్నీ వేస్ట్ విషయాలు, వాటి గురించి చెప్పడమా? అందుకు చెప్తే దాని గురించే చెప్పాలి. ఆ చెప్పడం పూర్ణంగా చెప్పలేం కనుక భయపడుతూ చెప్తున్నాయి కానీ వదలలేదు. అందుకు అతద్వ్యావృత్య అంటే మరలి రవచ్చుట అని చెప్పడం, మరలి రాకుండా చెప్తున్నాయి అంటే అర్థం తాము పూర్ణంగా చెప్పలేకపోయినా పరమ తాత్పర్యాన్ని వదలకుండా దాని గురించి చెప్తూనే ఉన్నాయి వేదములు. అలాంటి వేదములు సైతము ఎవరి విషయంలో భయపడుతూ మాట్లాడుతున్నాయో ఆయన గురించి చెప్పబోవడం వచించడం మన సాధ్యమవుతుందా? అయినా సాధ్యం కాదని వదలకూడదని చెప్తున్నారు.